ఈరోజు చదువుతుంది భగవద్గీత యథాతథము అధ్యాయం 18 శ్లోకం 61. యుద్ధము చేయవలనా లేదా అను అతని నిశ్చయము అతని పరిమిత జ్ఞానంపై ఆధారపడి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు జీవుడే సర్వాధికారి కాదని బోధించి ఉన్నాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తానే అంతర్యామిగా పరమాత్మగా హృదయమునందుండి జీవులను నిర్దేశించుచున్నాడు. శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వ కర్మములను మరచిపోవును. కాని భూత భవిష్యత్ వర్తమానములని ఎరుంగు పరమాత్మ అతని కర్మములన్నింటికి సాక్షిగా నిలిచియుండును. అందుచే జీవుల కర్మములన్నీ ఈ పరమాత్మ చేతనే నిర్దేశింపబడును. జీవుడు తనకర్హమైన దానిని పొంది పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సృజింపబడిన భౌతిక శరీరముచే ఆకర్షింపబడును. జీవుడు ప్రత్యేక విధమైన శరీరములో నుంచబడిన తర్వాత ఆ దైహిక స్థితి మాయచే పనిచేయవలసి ఉండును. చోదకులు జీవులు సమానులే అయినను అధిక వేగము గల వాహనములో కూర్చున్న వ్యక్తి అల్ప వేగము గల వాహనంలో కూర్చున్న వ్యక్తి కంటే ఎక్కువ వేగముగా పోవును. అట్లే పరమాత్మ ఆజ్ఞననుసరించి భౌతిక ప్రకృతి ప్రత్యేక విధమైన జీవునికి అతడు తన పూర్వ వాంఛలను అనుసరించి పనిచేయుటకు వీలుగా ప్రత్యేక విధమైన శరీరమును ఏర్పరచును. జీవుడు స్వతంత్రుడు కాడు. జీవుడు తాను స్వతంత్రుడనని దేవదేవునిపై ఆధారపడుటలేనని తలంపరాదు. వ్యక్తి ఎప్పుడునో భగవంతుని నియమములకు లోబడియే ఎండును. అందుచే శరణాగతి పొందుట అతని విధి. ఈ బోధనయే తర్వాత శ్లోకంలో చేయబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు ఎంతో జీవుల్ని ఎంతో ప్రేమిస్తాడు. దానికి ఒక మంచి నిదర్శనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతి జీవి ప్రతి వ్యక్తి హృదయంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఎటువంటి శరీరంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ జీవుని వెంటే ఉంటూ ఉన్నాడు. సో ఇది ఆయన యొక్క ప్రేమకి నిదర్శనం. ఆయన ఎందుకు ఉంటూ ఉన్నాడు? మనం కనీసం ఏం చేయాలో కూడా మనకు తెలియదు. కేవలం భగవంతుని స్ఫూర్తి వల్లనే మనకు తెలుస్తూ ఉంది. మనం చేయిని నిప్పులో పెట్టకూడదు. ఇంతకుముందు ఎప్పుడు పెట్టిండకపోవచ్చు, కానీ మనకు తెలుసు పెడితే కాలుతుందని. ఎలా తెలిసింది? ఈ జన్మలో ఎప్పుడు పెట్టలేదు కానీ మనకు తెలుసు. మనం ఇంతవరకు ఈ జన్మలో ఎప్పుడు చనిపోలేదు కానీ మనకు తెలుసు చనిపోవడం అంటే చాలా భయం అని. ఎందువలన? ఎలా తెలుస్తుంది? చాలా విషయాలు. సపోజ్ మనకి నీటిలో దూకటం, ఇంతవరకు ఎప్పుడు మునిగిపోలేదు నీటిలో కానీ మనకి ఎప్పుడు నీటిలో దూకం, చాలా భయం వేస్తుంది. ఎందువలన? ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు మన లైఫ్ లో నీటిలో పడి కొట్టుకోవడం కానీ లేదు, కానీ నీటిలో దూకాలంటే చాలా భయం వేస్తుంది. అదే ఎట్లా, ఎలా తెలుస్తుంది, ఎలా మనం దాన్ని గుర్తించగలుగుతాం? అవును, ఈ జన్మలో అనుభవం లేదు. ఈ జన్మలో ఎప్పుడుంది మీకు అనుభవం? అది ఒక రకంగా. బట్ ఎటువంటి అనుభవం లేకపోయినా కానీ మీకు తెలుస్తుంది. ఎందువలన? మనకెప్పుడైతే ఎన్నో జన్మల్లో మనం వీటిని చేస్తున్నాం, ఈ జన్మలో చేస్తుండకపోవచ్చు. కృష్ణుడు ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తాడంటే అది మనం ఎప్పటికీ మర్చిపోం. అది మన యొక్క సూక్ష్మ శరీరంలో మనస్సు బుద్ధి అహంకారంలో అది కోట్ అయిపోయి ఉంటుంది ఆ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ యొక్క గుర్తులన్నీ కూడా పరమాత్మ మనకు గుర్తు చేస్తాడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అందువలన మనం మళ్ళీ చేయం. పరమాత్మ మనకు గుర్తు చేస్తాడు, ఇదిగో నీకు ఇంతకుముందు ఇలా జరిగింది, అప్పుడు చేసినప్పుడు ఇలా అయింది. సో మనకి ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో తెలియకపోయినా అదంటే భయం మాత్రం అది కోట్ అయ్యి ఉందన్నమాట సూక్ష్మ శరీరంలో. అందువల్ల మనకి ఈ జన్మలో అటువంటి అనుభవం లేకపోయినా మనకు అట్లాంటి గుర్తు వస్తుంటాయి, కళ్ళలో ఏదో వస్తుంటాయి. మనం ఎప్పుడు అది మన ఈ జన్మలో చూసిన అనుభవం లేదు, కానీ అది చూడంగానే మనకు భయం వేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందువలన పూర్వజన్మల యొక్క చిహ్నం వలన. కానీ ఎవరు మనకు అవి గుర్తు చేస్తూ ఉన్నారు? మనం ఆల్రెడీ శరీరం మారిపోయాం, ఇంతకుముందు జన్మలో ఏం జరిగిందో మనకేం తెలియదు. కానీ పరమాత్మ ప్రతి జన్మలోనూ మనం ఏమంటే పరమాత్మ ఉంటుంది, ఆ పరమాత్మ మనకు గుర్తు చేస్తుంది అనమాట. సో కొంతమందికి నలుపు రంగు అంటే ఇష్టం, ఎట్లా వచ్చింది ఆ ఇష్టం? ఆటోమేటిక్ వాళ్ళకి నలుపు రంగు అంటే ఇష్టం. కొంతమందికి రోజు కలర్ అంటే ఇష్టం. ఇట్లా ఇష్టాలు అయిష్టాలు ఎలా మనలో పెంపొందుతూ ఉన్నాయి. అవి పూర్వజన్మలో మనం చేసిన వాటిని బట్టి మనకు ఆ కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్ని పరమాత్మ ప్రిజర్వ్ చేసి మళ్ళీ ఈ జన్మలో మనకిస్తూ ఉన్నాడు అనమాట ఆ అవకాశాన్ని. సో పరమాత్మ మెయిన్ గా చేసే సహాయం ఏంటి? మనం ఇంతకుముందు జన్మ నుంచి ఈ జన్మకి మారినప్పటికి కూడా మనకున్న కోరికలు వాటిని తగ్గట్టుగా మనకు శరీరం ఇవ్వటం, ఆ కోరికలన్నింటినీ మనకి మళ్లీ గుర్తు చేస్తూ ఉంటుంది. మనకి ఏది కోరుకోవాలో కూడా తెలియదు. పరమాత్మ కనుక మనతో పాటు లేకపోతే మనం ఏది చేయాలో కూడా తెలియదు. మనకున్న కోరికలు మనకి తీర్చుకోవడానికి కూడా కృష్ణుడు హెల్ప్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెబుతూ ఉన్నారు కంక్లూజన్ లో ప్రభుపాద వారు. మనం మన కోరికలు తీర్చుకోవడానికి కూడా మనం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. భగవంతుడు శాంక్షన్ చేయిందే ఏది కూడా జరగదు. మనం ఏ కోరికను కూడా తీర్చుకోలేము. అంటే మనం ఒక కార్యం చేస్తే దానికి వచ్చే ఫలితం కేవలం మన మీదే ఆధారపడి ఉండదు. ఒక కార్యం యొక్క ఫలితం రావడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీరు ఇంతకుముందు విని ఉంటారు 18వ అధ్యాయంలో. దాంట్లో ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటి? పరమాత్మ. పరమాత్మ కనుక శాంక్షన్ చేయిందే మనకి ఏ కార్యం యొక్క రిజల్ట్ డెలివర్ అవ్వదన్నమాట. అంటే చెక్ మీద సైన్ లేని ఎవరెవరు. అదేవిధంగా పరమాత్మ కనుక శాంక్షన్ చేయిందే మనకి ఏ ఫలితం యొక్క కార్యం యొక్క ఫలితము మనకి రాదనమాట. సో మనం ఎప్పుడు అనుకోకూడదు నా వల్లనే అంత జరిగింది, నేనే అన్ని చేశానని. భగవంతుడు కనుక కాదు అనుకుంటే మనకేది రాదు. మనకి ఎటువంటి కోరికలు కావాలి? సపోజ్ మనం చిన్నప్పుడు యాంబిషన్స్ ఉంటాయి, నేను ఇది అవ్వాలి నేను ఇది అవ్వాలి. ఈ యాంబిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరమాత్మ వలన మన పూర్వజన్మలో ఉన్న కోరికలన్నీ ఆ పరమాత్మ మనకి గుర్తు చేస్తూ ఉంది. ఇగో చూడు నీకు అవకాశం వస్తుంది, ఇక్కడ నువ్వు లాస్ట్ జన్మలో కోరుకున్నావు కదా ఇప్పుడు అవ్వచ్చు. సో మనం ఏదో 10 సంవత్సరాల నుంచి 10 జన్మల నుంచి కోరుకుంటూ ఉన్నాం అనుకో, మనం ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని. ఈ జన్మలో ఏదో చిన్న ఆర్డినరీ ఇంట్లో పుట్టి కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. మనం అనుకుంటాం అరే ఏంటి ఇంత కొన్ని కోట్లు సంపాదించేశాడు ఏమీ లేకుండా అని చెప్పి మనం కూడా చేద్దామని. కానీ మనకు అవ్వదు, వాళ్ళకి అవుతా ఉంటుంది. ఎందువలన? ఇది ఈ ఒక్క జన్మలో చేసింది కాదు, 10 జన్మల నుంచి చేస్తూ వస్తే ఈ జన్మలో దానికి అవకాశం పూర్తిగా అది సఫలమైంది, పరమాత్మ శాంక్షన్ చేశాడు అనమాట. ఎందుకని చిన్నప్పటి నుంచి అతనికి ఆ బిజినెస్ ఐడియాలే ఉంటాయి అనమాట. 10 జన్మల నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు. సో అందుకనే మనం చూస్తే ఈ రోజు అనుకుంటూ ఉంటాం, చాలా మంది వాళ్ళు పుస్తకాలు రాస్తూ ఉంటారు గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి, ఏమీ లేకుండా ఎంతో గొప్పవాడు అయిపోయాడు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఈ జన్మ వరకే రాస్తారు, కానీ ఆ పుస్తకంలో ఎన్నో జన్మల నుంచి అతను చేస్తున్న ఎవరు రాయరు. కానీ పరమాత్మ తెలుసు ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాడు, ఇదంతా ఒక జన్మ అచీవ్మెంట్ కాదు, ఈ కనీసం 100 లైఫ్స్ అచీవ్మెంట్ అని చెప్పి. కానీ మనం అనుకుంటాం వాళ్ళు ఒక జన్మలో చేశారు కాబట్టి మనం కూడా ఈ జన్మలో చేసేద్దాం ఆ విధంగానే. అందరికీ సాధ్యం కాదు. ఎందువలన? సో ఇది ఎన్నో జన్మల అచీవ్మెంట్స్. ఈరోజు ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటూ ఉన్నామో మనకు తెలియదు వాళ్ళు ఈ ఒక జన్మలో చేశారని. ఎన్ని జన్మల నుంచి చేస్తున్నారు? 10 జన్మలు 100 జన్మల నుంచి. దానికోసం కష్టపడితే 100 జన్మలు 99 ఫెయిల్ అయిపోయి 100 జన్మలో సక్సెస్ అయిపోయి మనం అనుకుంటున్నాం ఆయనే సక్సెస్ అని. కానీ 99 జన్మల్లో ఫెయిల్యూర్ ఎవరు పట్టించుకోరు. సో పరమాత్మ హిస్టరీలో మొత్తం అన్ని జన్మల రికార్డు ఉంటుంది, కానీ మనం కేవలం ఈ జన్మ రికార్డే చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం చూసినట్టయితే జీవికి తన కోరికలు తీర్చుకోవడానికి ఆ ఆలోచనలు ఆ యొక్క ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్ రావాలన్నా కూడా పరమాత్మ సహాయం కావాలి. అంతేకాకుండా ఇంకో రకంగా చూసినట్లయితే పరమాత్మ రూపంలో ఎందుకు కృష్ణుడు ఉంటున్నాడు, పర్పస్ ఏమిటి? ఎందుకు మనం మనకి గుర్తు చేయడానికి, ఏమి గుర్తు చేయడానికి? నువ్వు కృష్ణుడి సేవకుడివి. కేవలం మన కర్మలను గుర్తు చేయడమే కాదు, నువ్వు కృష్ణుడి సేవకుడివి అని గుర్తు చేయటం కూడా ఆయనే కారణం. మనకు ఒక సాధువును చూస్తే మనం ఈ భక్తి చేయాలి అనడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
పరమాత్మ ఇన్స్పైర్ చేస్తున్నాడు కాబట్టి ఓ ఇక్కడ ఈయన సాధువులాగా ఉన్నాడు మనం శరణాగతి పొందుదాం అనే ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. పరమాత్మ లేనిదే మనకు ఆ యొక్క ఇన్స్పిరేషన్ రాదు. మనకి ఇంకా టైం రాలేదనుకో ఆ ఇన్స్పిరేషన్ రాదు. సాధువుని కలిసినా కానీ మనం సీరియస్ గా తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇప్పుడు అప్పుడు మళ్ళీ సాధువుని కలిసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. సో మెయిన్ పరమాత్మ మనతో ఎందుకు ఉండాలి, ఎందుకు కృష్ణుడు ఇంత కష్టపడి అన్ని జీవరాశుల్లోనూ మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఎన్నో మన యాక్చువల్ మన హృదయం ఏంటి, ఎన్నో పాపాల వల్ల ఎంతో మలినంగా ఉంది. ఆ మలినమైన హృదయంతో పాటు కూడా ఆయన ఉండటానికి సిద్ధపడుతున్నాడు. ఎందువలన ఎందువలన మనం అంటే కృష్ణుడికి చాలా ప్రేమ, బికాస్ మనం ఆయన బిడ్డలం కాబట్టి. సో మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని జీవుల్లో ప్రవేశించినా ఆయన మన వెంటే వస్తూ ఉన్నాడు. ఇది కృష్ణుడు మనల్ని ప్రేమించడం అంటే. కృష్ణుడు ప్రేమించడం అంటే ఏదో మనకి ఆ విగ్రహం నుంచి ఇట్లా వచ్చి చేయి తీసుకొచ్చి మీకు పువ్వు ఇవ్వటం కాదు. జనరల్ గా మనం ఏమనుకుంటాం, విగ్రహం నాతో మాట్లాడితే నన్ను కృష్ణుడు ప్రేమిస్తున్నాడు, లేదంటే నన్ను చూడగానే నవ్వాలి, విగ్రహం నవ్వితే అప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకుంటాం. కృష్ణుడు మనకి ఎన్నో రకాల అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. కృష్ణుడు ప్రేమని ఆయన యొక్క అరేంజ్మెంట్స్ ద్వారా కూడా మనం చూడవచ్చు. సో ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాడు ఎందువలన, మనను ప్రేమిస్తాడు కాబట్టి. లేదంటే ఎవరు మాత్రం వస్తారు మనతో పాటు, ఒక జీవితంలోనే కలిసి ఉండటం కష్టం. మనం ఏ జన్మకి ఏ జీవితం తీసుకున్నా ఏ శరీరం తీసుకున్నా మనకి మనతో పాటు వస్తున్నాడు అంటే కృష్ణుడు ప్రేమించకపోతే ఎట్లా వస్తాడు, అది సాధ్యమేనా? కుక్క జన్మ తీసుకున్నా, పిల్లి జన్మ తీసుకున్నా, చీమ జన్మ తీసుకున్నా, అన్ని జన్మల్లోనూ పరమాత్మ మనతో పాటు వస్తూ ఉన్నాడు. ప్రేమ లేనిదే ఇది సాధ్యం కాదు. మనని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో మనం ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు ప్రేమించరు, అది ఈరోజు ప్రేమ. ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు, అదే పిల్లలు ఇంకొక 80 ఏళ్ళ తర్వాత వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు. డబ్బు ఉంటే ఎంకరేజ్ చేస్తారు, డబ్బు లేదంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. రూపవతులు అయితే ఎంకరేజ్ చేస్తారు, రూపవతి కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అనేక భౌతిక పరిస్థితుల వలన వేరే వాళ్ళు మనల్ని దూషించడమో అప్రిషియేట్ చేయడమో జరుగుతూ ఉంది. కానీ కృష్ణుడి ప్రేమ వీటన్నిటికంటే కూడా అతీతమైనది. మనం అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, ముసలి వాళ్ళమైనా యంగ్ వాళ్ళమైనా, మనం తెలివి గల వాళ్ళమైనా తెలివి లేకపోయినా, అన్ని పరిస్థితుల్లో కూడా కృష్ణుడు మన వెంటే ఉన్నాడు. ఇది ప్రేమ అంటే. ప్రేమ అంటే మన భౌతిక పరిస్థితుల వలన అది ఎఫెక్ట్ అవ్వదు, అది శాశ్వతంగా ఉంటుంది. అది ప్రేమ అంటే. ఏదైతే ప్రేమ కాదు అది శాశ్వతంగా ఉండదు, పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటే అది ప్రేమ కాదు. ప్రేమ శాశ్వతమైంది, భౌతిక పరిస్థితుల వలన అది మారింది. కేవలం కృష్ణుడి ప్రేమే అలాంటిది. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కృష్ణుడు మనను ప్రేమిస్తాడు. దానికి నిదర్శనం ఆయన మనతో పాటు పరమాత్మగా మన వెంటే ఉంటూ ఉన్నాడు. ఏదో ఒక రోజున మనం మారుతాము అని చెప్పేసి ఆయనకి హోప్ ఉందన్నమాట, నా బిడ్డ ఏదో ఒక రోజు నా వైపుకి మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పేసి. సో మనం చూడొచ్చు, కొంతమందిని చూడంగానే మనకు చాలా అసహ్యం వేస్తుంది, కొన్ని కీటకాలు మనకు చూడంగానే అసహ్యం వేస్తుంది, కానీ ఆ కీటకాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం ఏదైనా మురికి నా వర్షాకాలం, ఎన్నో కీటకాలు దోమలు అన్ని చూస్తుంటాం, వాటన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. చూడండి భగవంతుడు ఎంత ప్రేమిస్తే తప్పితే అట్లాంటి వాటిల్లో కూడా భగవంతుడు ఉంటూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు మన అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మనందరినీ చాలా ఇండివిజువల్ గా ప్రేమిస్తున్నాడు, ఎందుకని ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. అంతేగాని ఓకే 10 మందికి అందరికి కలిపి ఒక పరమాత్మ లేడు, ప్రతి ఒక్కళ్ళకి ఒక పరమాత్మ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళ ప్రతి వ్యక్తిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే మనం అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సో మనం ఎప్పుడు అనుకోకూడదు మనం భగవంతుడు ఏదో మనం వదిలేశాడు అని. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో లేదు ఏ ఒక జీవరాశిని భగవంతుడు వదిలేయటం, ఏ జీవిని కూడా వదిలేయలేదు. అంటే ఎన్ని పాపాలు చేసినా గానీ వదిలేయలేదు, అంటే మనం ఎన్ని తప్పులు చేసినా గానీ భగవంతుడు మనను వదిలేయడు, కానీ మనని విశ్వసించడు. ఇక్కడ రెండున్నాయి, లవ్ అండ్ ట్రస్ట్. జనరల్ గా ఈ రెండు పదాలు వాడుతూ ఉంటారు. ప్రేమ ఇంకో రకంగా చెప్పాలంటే నమ్మకమా, ట్రస్ట్. ఇప్పుడు మనకి మన ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, మన ఇంట్లో పిల్లలందరినీ కూడా మనం ప్రేమిస్తాం, అవునా కదా? అందరికీ అందరూ మన అంటే వాళ్ళందరూ అంటే మనకి ఇష్టమే. కానీ చిన్నపిల్లాడికి ఇల్లు అప్పచెప్పి వెళ్ళిపోవు, అవునా కదా? నువ్వు నేను ఊరు వెళ్తున్నాను, నువ్వు ఇల్లు మేనేజ్ చేయమని వెళ్ళాం. ఇవిందో మనం అతన్ని ప్రేమిస్తున్నప్పటికీ అతన్ని మనం విశ్వసించాం, ఎందుకంటే అతను తెలియదు ఎట్లా మేనేజ్ చేయాలని. అదేవిధంగా భగవంతుడు ప్రతి జీవరాశిని ప్రేమిస్తాడు, కానీ అందరినీ విశ్వసించడు. అంటే ఏంటి? మనకేమి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడు. ఏంటా రెస్పాన్సిబిలిటీ? ఆయన విశ్వసిస్తే మనకు మానవ జన్మిస్తాడు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? మానవ జన్మ అంటే మంచి హై పొజిషన్ అనమాట. జీవరాశిలోనే అన్నిటికంటే ఉన్నతమైన శరీరం ఏంటి? మానవ శరీరం. సో భగవంతుడు ఎప్పుడైతే చూస్తాడో మనలో కొంత చైతన్యం పెరుగుతుంది అని చెప్పేసి అవకాశం ఉంది, ఇతను భక్తుడయ్యే అవకాశం ఉందని, అప్పుడు మనకు మానవ శరీరం ఇస్తాడు. కొంచెం హై పొజిషన్ అనమాట రెస్పాన్సిబిలిటీ. బట్ దాన్ని మనం మిస్యూజ్ చేసామనుకో, సపోజ్ ఇంట్లో మనం పిల్లాన్ని పెట్టి వెళ్ళాం, వచ్చేసరికి అంతా కూడా ఖాళీ చేస్తాడు అనుకో, ఏం చేస్తాం? ఈసారి మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇవ్వం, అవునా కదా? సో అదేవిధంగా మనకి మానవ జన్మ అనే బృహత్తరమైన అవకాశాన్ని మనకి కృష్ణుడు ఇచ్చాడు. మనం దాన్ని వేస్ట్ చేసామనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ ఇవ్వడు అనమాట. మళ్ళీ ఏ పిల్లి గానో, కుక్క గానో, చీమ గానో ఇచ్చేస్తాడు. ఓకే, ఐ కాంట్ ట్రస్ట్ యూ, నేను నిన్ను ఎంతో విశ్వసించి నీకు ఇంత ఉన్నతమైన శరీరం ఇస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, కాబట్టి నౌ టేక్ దిస్ లో ఫామ్. అంతే కదా, మనకి ఫ్యాక్టరీ మేనేజర్ చేశారనుకోండి, మోసం చేసే ఏం చేస్తారు? తీసేసి ప్యూన్ గాను, అకౌంటెంట్ గాను, లేదంటే అటెండర్ గానో చేసేస్తారు, డిమోట్ చేసేస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా మనకి మనల్ని విశ్వసించి మనం ఈ మానవ జీవితాన్ని ఉపయోగించుకుంటామని ఆయన విశ్వాసంతో మనకి మానవ జీవితాన్ని ఇచ్చారు. కానీ మనం ఎప్పుడైతే దాన్ని భక్తులు అవడానికి కాకుండా వేరే దానికి వినియోగించుకుంటామో మనని డిమోట్ చేసేస్తారు. బట్ స్టిల్ కృష్ణుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మన మీద విశ్వాసం తగ్గిపోయింది ఆయనకి. సో అత్యంత ఉన్నతమైన విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? ఎప్పుడు మనకి మన బిడ్డ మీద ఎప్పుడు విశ్వాసం పెరుగుతుంది? ఎప్పుడైతే మనం ఏదైతే అతనికి ఇస్తామో దాన్ని సరైన దానికి వినియోగించుకుని ఇంకా దాన్ని ఉద్దీపింప చేస్తాడో, అప్పుడు మనం దాని అతనికి ఇంకా విశ్వాసం మనం అతని మీద పెంచుకుంటూ ఉంటాం. సపోజ్ మీరు చిన్న కంపెనీ ఇచ్చారు, అతను ఇంకా డెవలప్ చేసి పెద్ద కంపెనీ చేశారు, ఏం చేస్తారు? మీకు ఎంతో విశ్వాసం ఉంటుంది, ఎంతో రెస్పాన్సిబుల్, చాలా బాధ్యతాయుతమైన కొడుకు అయ్యాడు అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి మానవ జీవితాన్ని ఇస్తే దాన్ని ఇంకా భక్తులు అవడానికి, ఇంకా వేరే వాళ్ళని భక్తులు చేయడానికి ఉపయోగిస్తే అప్పుడు కృష్ణుడు ఇంకా ఇంకా ఎక్కువ బాధ్యత ఇస్తాడు మనకి. అది బాధ్యతాయుతమైన కొడుకు అంటే, బాధ్యతాయుతమైన జీవుడు అంటే తను భక్తులు అవడమే కాక వేరే వాళ్ళని కూడా భక్తులు చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు తనకున్న శక్తి అంతా ఇస్తాడు, అవునా కదా? ఇప్పుడు మీరేం చేస్తారు? మీకు ఇంకా వేరే అక్కడిక్కడ ఉన్నాయి అన్ని కూడా ఇస్తారు ఆయనకి. ఇంకా నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, ఈ కూడా తీసుకో, ఈ ధనం కూడా తీసుకుని ఇంకా నువ్వు బాగా బిజినెస్ పెంచు అని చెప్పేసి. అదేవిధంగా మనం చూసినట్లయితే హనుమంతుడు, అర్జునుడు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి మించిన శక్తిని కృష్ణుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందువలన? వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. హనుమంతుడు చేసినట్టు ఇంతవరకు ఏమి ఫీట్స్ లేవు. ఫస్ట్ 100 యోజనాలు దూకాడు, అంటే ఏంటి 800 మైళ్ళు, అంటే ఆల్మోస్ట్ 1300 1200 1300 1300 కిలోమీటర్లు లాంగ్ జంప్. అంతేకాదు మళ్ళీ రిటర్న్ జంప్ చేశాడు. అదే కాదు, ఆ తర్వాత ఏమైంది, సంజీవిని తీసుకురావడం కోసం 5000 మైళ్ళు జంప్ చేశాడు. ఎక్కడి నుంచి? శ్రీలంక నుంచి కాశ్మీర్ వరకు లాంగ్ జంప్ హిమాలయాలకి. ఈసారి అంతేకాదు, తిరిగి వచ్చేటప్పుడు పర్వతం ఎత్తుకు మరీ జంప్ చేశాడు. చూడండి, ఇది ఎవరైనా సాధ్యమా? మన కనీసం 10,000 ఖర్చు పెట్టి ఫ్లైట్ ఎక్కితే గానీ ఇవన్నీ అవ్వవు. అది కూడా హిల్ కాదు కదా, హిల్లో ముక్క కూడా తీసుకురావడం కష్టం. ఎందువలన? భగవంతుడు ఎప్పుడైతే చూశాడో హనుమంతుడు చాలా బాధ్యతాయుతమైన భక్తుడిగా ప్రవర్తిస్తున్నాడని అతనికి తన శక్తినిచ్చాడు. ఏ విధంగా అయితే తండ్రి తన దగ్గర ఉన్నంతది కూడా తన తెలివితేటలు అన్ని కూడా ఇస్తాడు కొడుక్కి, అతను కనుక బాధ్యతాయుతంగా ఉంటే. అదేవిధంగా ఎప్పుడైతే హనుమంతుడు ఎంతో ఉత్సాహంగా అతను ఇచ్చిన సేవ అంతా కూడా ఎంతో బాగా చేస్తూ ఉన్నాడు, ఇంకా ఇంకా రాముడు అతనికి శక్తినిచ్చాడు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం కోసం. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు లేదు ఇట్లాంటి సేవ హనుమంతుడు చేసినట్టుగా రికార్డు. అదేవిధంగా అర్జునుడు ఎంతో ఎన్నో ఫీట్స్ చేశాడు. ఎప్పుడైతే ఆయన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ద్రౌపదికి ఐదుగురు కొడుకులు ఉంటారు, పాండవులకి ఐదుగురికి ఐదుగురు కొడుకులు. ఆ ఐదుగురు కొడుకులు నిద్రపోతూ ఉన్నప్పుడు అశ్వత్థామ వచ్చి ఐదుగురిని చంపేస్తాడు. అది తెలుసుకుని ద్రౌపది బాధపడుతూ ఉంటే అర్జునుడు చెబుతాడు, నేను అశ్వత్థామాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి. సో ఎప్పుడైతే అశ్వత్థామ చూస్తాడు అర్జునుడు వస్తున్నాడని, కృష్ణుడేమో రథసారథి అర్జునుడు వస్తూ ఉన్నాడు, అది చూసి అతనికి ఏం ఏం చేయాలో తెలియక బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని కౌంటరాక్ట్ చేయడం కోసం అర్జునుడు అంటే కృష్ణుడు చెబుతాడు నువ్వు కూడా ఏ అని. అప్పుడు అర్జునుడు మళ్లీ బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలకి మొత్తం విశ్వం మొత్తం కూడా అగ్ని పుట్టుకుండి మొత్తం అందరు కూడా అల్లల్లాడుతూ ఉంటారు, 14 లోకాలు కూడా. సో బ్రహ్మాస్త్రం అంటే స్మాల్ కాదు. ఈరోజు చిన్న న్యూక్లియర్ బాంబు వేసి మహా అయితే ఒక దేశం పోతుంది, అది కొన్ని మిలియన్స్ రేట్లు ఎక్కువ అనమాట. బ్రహ్మాస్త్రం అంటే 14 లోకాలు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది. చూడండి, ఈరోజు సైంటిస్టులు కనుక్కుంది చిన్న చిన్న పార్ట్ అనమాట దాంట్లో ఒక మిలియన్ వంతు ఈరోజు మన టెక్నాలజీ ఎదిగింది. తర్వాత కృష్ణుడు చెబుతాడు అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి రెండింటిని కూడా వెనక్కి తీసేసుకోమంటాడు, ఎందుకంటే అశ్వత్థామకి ఎయిటని తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. ఆయన అస్త్రాన్ని వేసేసాడు కానీ ఇప్పుడు ఈ రోజు కూడా అంతే, బాంబు వేయటం తెలుసు కానీ బాంబుని ఎట్లా ఆపాలో తెలియదు వాళ్ళకి. బట్ ఇంతకుముందు ఏంటి, బాంబు వేయటమే కాదు బాంబుని తీసుకోవడం, వాళ్ళు బాంబుని ఆపేయడం కూడా వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు. చూడండి ఎంత సైన్స్ తెలుసు వాళ్ళకి. సో అందుకని అర్జునుడు రెండు కూడా విత్డ్రా చేసేస్తాడు. సో అంటే అర్జునుడి దగ్గర ఎంత శక్తి ఉంది, 14 లోకాలని భస్మం చేసే శక్తి ఉంది. అంతేకాదు ఆ శక్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు. ఎందువలన, కృష్ణుడు భక్తుడు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఇవ్వబడింది. చూడండి మనం ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తామో కృష్ణుడు మనకు ఎంత శక్తిని ఇవ్వగలడో చూడండి. అదేవిధంగా శ్రీల ప్రభుపాద వారు 70 ఏళ్ల వయసులో అందరు రిటైర్ అవుతాం అనుకుంటారు, అలాంటి వయసులో ఆయన 11 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచమంతా 12 సార్లు తిరిగి 80 పుస్తకాలు రాసి అనేక మందిని శిష్యులను చేసి అనేక మందిని మార్చి ఈ విధంగా ఆయన అద్భుతాలను సృష్టించారు కేవలం 11 సంవత్సరాల్లో, అది కూడా 70 నుంచి 81 వయసు. అంటే చూడండి వయసు కూడా మనం అనుకుంటాం ఏదో ఇంట్లో రిలాక్స్ చైర్లో పడుకునే వయసు అనమాట, ఆ వయసులో ఆయన మొదలు పెట్టారు. ఆయన ఎందువలన, ఆయన కృష్ణుడి భక్తుడు కాబట్టి ఆయనకి ఆ శక్తి కృష్ణుడు ఇచ్చాడు. లేదంటే ఇది సాధ్యం కాదు, 1000 మంది భక్తులను చేయటం ఆ వయసులో అలా అమెరికాకి వెళ్లి అక్కడ ఏమి తెలియకుండా ప్రపంచమంతా 8 సార్లు తిరిగి రోజు రాత్రిపూట అంతా 3-4 గంటలు కూర్చుని పుస్తకాలను రాయటం, మనం చదువుతూ ఉన్నాం పర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆయన రాత్రిపూట రాసినాయి. సో ఇది ఎలా సాధ్యమైంది, ఎందుకని కృష్ణుడు చూశాడు ఈయన చాలా బాధ్యతాయుతంగా ఉన్నాడు, ఈయన నా బాధ్యతాయుతమైన భక్తుడు కాబట్టి ఆయనకి ఎంత కావాలంటే అంత శక్తి ఇచ్చాడు. సో ఈ విధంగా మనం కృష్ణుడు మన మీద ఇచ్చిన బాధ్యతని మనం సరిగ్గా నిర్వర్తించినట్లయితే ఆయన ఎంతో ఆనందిస్తాడు. మనం ఇంతగా ప్రేమిస్తున్న కృష్ణుడికి మనం ఆ మాత్రం చేయలేమా? ఆయన చూడండి, ఆయన కమిట్మెంట్ చూడండి మన కోసం, ఎన్ని జన్మలుగైనా సరే నేను నీ వెంట ఉంటున్నాను, మనం ఒక్క జన్మలో తిరిగినా కానీ అయిపోద్ది, మనం కేవలం ఆయన నామాన్ని స్మరించినా గాని మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు. మన కోసం ఆయన కమిట్మెంట్ ఏంటి, కొన్ని కోటాను కోట్ల జన్మలు తీసుకున్నా గానీ నేను నీ వెంటే ఉంటాను అని చెబుతున్నాడు. మన కమిట్మెంట్ ఏంటి, కేవలం ఆయన హరినామాన్ని మనం స్మరించడం. మనం ఆ మాత్రం చేయట్లేదు, ఆయనే మన కోసం ఇంత చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళ కోసం, కానీ మనంగా మాత్రం కనీసం ఆయన నామాన్ని స్మరించడానికి కానీ ఆయన కొంచెం పూజించడానికి కానీ ఎందుకు పూజించాలి, ఎందుకు నామం చేయాలి, ఆయన నాకేమిచ్చాడు అంటే ఏంటి, చాలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాం అనమాట. తండ్రి అంత ఇస్తే కొడుకు నాకు ఏమిచ్చావు నువ్వు, చాలా చాలాసార్లు ఫైట్ అవుతూ ఉంటుంది తండ్రి కొడుకుల మధ్య. సో అట్లాగే మనం కూడా ఫైటింగ్ చేస్తున్నాం, కృష్ణుడు ఏమిచ్చావు నాకు, నాకేమీ ఇవ్వలేదు. మనం ఈరోజు నడుస్తూ ఉన్నామంటే అది కృష్ణుడి కృప. కృష్ణుడు కనుక తలుచుకుని మనం నడవం కూడా నడవలేము, ఎందుకని భూమి ఎంతో వేగంగా తిరుగుతూ ఉంది. ఏదైనా వేగంగా తిరుగుతున్న గోళం మీద మనం ఏది పెట్టినా కానీ బయటికి విసిరివేయబడుతుంది. మీరు చూసింటారు బొంగరం మీద మీరు ఏదైనా పెట్టండి అది బయటకు వచ్చేస్తుంది. మరి భూమి మీద ఇంత వేగంగా తిరుగుతున్న భూమి మీద మనం ఎట్లా ఈరోజు కూర్చోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, భగవంతుడి కృప వల్ల నడవగలుగుతున్నాం. ఎన్నో రకాలుగా మనం చేస్తున్న ప్రతి దానికి కూడా కృష్ణుడి కృప లేనిదే మనం ఏం చేయలేం. మన చెయ్యి మూవ్ అవ్వాలన్నా, మన చూడాలన్నా, ఇప్పుడు సూర్యుడు లేనిదే మనం ఏం చూడగలుగుతాం చెప్పండి. మన ఎంత టెక్నాలజీ ఉన్నా గానీ సూర్యుడు గనక ఒక 10 సంవత్సరాలు గనక ఆగిపోయాడానికి ఏం చేస్తాం? 10 సంవత్సరాలు 1 మంత్ ఆగినా కానీ మనం ఫినిష్. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు, ఓహ్ ఐఎమ్ వెరీ గ్రేట్ అని చెప్పి మనం చాలా కనిపెట్టామని ఇంకా రకరకాలుగా ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా ఒక చిన్న స్ట్రోక్, చిన్న కొంచెం భూమి కనుక కొంచెం అంగుళం తప్పిందంటే చాలు, సూర్యుడి నుంచి అంగుళం దూరంగా వెళ్ళినా కానీ మనం ఫ్రీజ్ అయిపోతాం, అందరు కూడా గడ్డిగట్టిపోతాం. అంగుళం లోపలికి వచ్చినా కానీ మనం మాడి మెస్ అయిపోతాం. భూమికి సూర్యుడికి మధ్య కొద్దిగా గ్యాప్ అటు కానీ ఇటు కానీ వచ్చినా కానీ దూరంగా వెళ్తే మనం గడ్డిగట్టిపోతాం, దగ్గరికి వస్తే మాడిపోతాం. చూడు మరి ఎంత కరెక్ట్ గా భూమి, అంత కరెక్ట్ గా దాని కక్షలో నడుస్తుంది. కాబట్టి మనం ఈరోజు అన్ని చేస్తూ ఉన్నాం. చూడండి మనం ఎంత అల్పులు. కృష్ణుడు ఇంత చేస్తూ ఉన్నాడు మన కోసం, ఇన్ని అరేంజ్మెంట్స్, చెట్లు ఇచ్చాడు, ఈ ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు, మనకు కావాల్సిన ఇక్కడ జీవించడానికి అన్ని రకాల వస్తువులు క్రియేట్ చేశాడు మన కోసం, మనతో పాటు వస్తూ ఉన్నాడు. కానీ మనం అనుకుంటాం ఏమిచ్చాడు మనకని. సో కాబట్టి బాధ్యతాయుతమైన కొడుకు అంటే ఇచ్చిన కొద్ది, ఇచ్చింది కొద్దిగా అయినా దాన్ని ఇంకా ఉద్దీపింప చేసేవాడు. సో మన కృష్ణుడు కొద్దిగా ఇచ్చినా దాన్ని ఇంకా ఉద్దీపింప చేయాల్సింది పోయి మనం అంతా ఇచ్చినా కానీ మనం ఏమి ఇవ్వలేదని చెబుతూ ఉన్నాం. సో మనం ఇక్కడ చూడవచ్చు కృష్ణుడు మన కోసం ఎంతో చేస్తూ ఉన్నాడు. మన కృష్ణుడు మనకి ఎంత చేస్తున్నాడు అనేది కూడా మనకు అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. బద్ధజీవి ఎప్పటికీ కూడా కృష్ణుడు మనకేం చేస్తున్నాడు అనేది పూర్తిగా అర్థం చేసుకోలేడు. చిన్న ఉదాహరణ, ఎప్పుడైతే పాండవులు ఈ లక్క గృహంలో ఉన్నారో విదురుడు ఏం చేస్తాడు, ఇద్దరు సైనికులను పంపించి తవ్విస్తాడు గుంట అడవిలో నుంచి ఆ లక్క గృహంలోకి. ఆ విధంగా తవ్వించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఈ లక్క గృహాన్ని ఏదో ఒక రోజు దుర్యోధనుడు తగలబెడతాడని తెలుసు. సో అప్పుడు తప్పించుకోవడం కోసం మార్గాన్ని ఆయన ముందే ఏర్పాటు చేసి ఆయన చెప్పి పంపిస్తాడనమాట, ఇది ఇట్లా మార్గం ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో ఎప్పుడైతే విదురుడు తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత విదురుడు మళ్ళా తిరిగి వస్తాడు, అప్పుడు యుధిష్ఠిరుడు మహారాజు చెబుతూ ఉంటాడు, నువ్వు మాకు ఎన్నో రకాలుగా రక్షించావు, నువ్వు ఎన్ని రకాలుగా మాకు రక్షించావు అనేది మేము ఎట్లా చెప్పగలం, మాకు తెలియకుండా కూడా నువ్వు ఎన్నో చేసావు. పక్షి తన బిడ్డలను ఎట్లా రక్షిస్తుందో అట్లా మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావు, నీకెట్లా మేము మీకు ఎంతో రుణపడి ఉన్నావు, నువ్వు ఎన్ని రకాలుగా చేసావు కూడా మాకు తెలియదు, మాకు తెలిసినవి కొన్ని మాత్రమే. అట్లాగే కృష్ణుడు మనకు ఎన్ని రకాలుగా రక్షిస్తున్నాడో మనం తెలుసుకోవడం కష్టం, మనకు తెలియకుండా కూడా ఎన్నో అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు మన కోసం. పరమాత్మ రూపంలో ఎవరో సాధువుని ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఆ సాధువు మన దగ్గరికి వచ్చి కలుస్తున్నాడు, మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది భక్తిలోకి. అది ఎవరు అరేంజ్ చేశారు? పరమాత్మ అరేంజ్ చేయబట్టి మనం ఈరోజు ఆ సాధువుని కలగగలిగాం. సో ఇట్లా మన కోసం కృష్ణుడు ఎన్నో అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. ఆయన వచ్చి లీలలు చేస్తూ ఉన్నాడు, ఆయన వచ్చి భగవద్గీత ఇస్తూ ఉన్నాడు, ఆయన విగ్రహ రూపంలో వస్తూ ఉన్నాడు, రకరకాలుగా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎట్లా వీళ్ళని, నా ప్రేమని ఎట్లా అర్థం చేసుకునేట్టు చేయాలి అని. సో కాబట్టి మనం నిజంగా అర్థం చేసుకోవాలి కృష్ణుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి మనం ప్రయత్నిస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. బట్ మనం అనుకున్నాం అనుకో, ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ కోసం చేస్తే మనకి ఎప్పటికీ అర్థం కాదు. సో మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మనం ఉండి మనం ఏం చేస్తూ ఉన్నాం, కృష్ణుడికి బాధను కలిగిస్తూ ఉన్నాం అంతే. ఎందుకని, బిడ్డ కష్టాల్లో ఉంటే తండ్రి బాధగా ఉంటాడు. సో కృష్ణుడి హృదయం రెండు, టూ పార్ట్స్. కృష్ణుడి హృదయం రెండు పార్ట్స్ ఉంది. ఒకటేంటి, సగం పార్ట్ ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన భక్తులతో, ఇంకో పార్ట్ చాలా దుఃఖంగా ఉన్నాడు. అనేక మంది నా బిడ్డలు వీళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారని మనం అనుకోవచ్చు. మనకు దుఃఖం ఉంటే ఏంటి, మనం ఆనందంగా ఉండలేం. కానీ కృష్ణుడు ఆనందంగా ఉంటున్నాడు, ఆయన దుఃఖంగా ఉంటున్నాడు. ఈ రెండు కూడా కృష్ణుల్లో సాధ్యం, మనలో అది సాధ్యం కాదు, బట్ కృష్ణుల్లో అది సాధ్యం. అందుకని కృష్ణుడు ఏంటి, ఆయన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఆయన దుఃఖంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఒకే ఏకకాలంలో. సో ఆ రెండు కూడా కృష్ణుల్లో సాధ్యం అవుతుంది. సో మన పార్ట్ ఏంటి, కృష్ణుడి దుఃఖాన్ని ఎలా తగ్గించాలి. నేను భక్తుడినై కృష్ణుని దుఃఖాన్ని తగ్గించని. అఫ్కోర్స్ మనమేం పెద్ద గొప్పవాళ్ళం కాదు కృష్ణుడి దుఃఖాన్ని తగ్గించడానికి, బట్ కనీసం మన యొక్క స్వతంత్రత, మనకున్న స్వతంత్రతని కృష్ణుని సేవలో వినియోగించినట్లయితే కృష్ణుడికి ఆనందాన్ని పెంచి ఆ దుఃఖాన్ని తగ్గించవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కూడా కృష్ణుడి దుఃఖాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరి పట్ల కూడా కృష్ణుడి దుఃఖం ఉంది. కనీసం ఆ దుఃఖాన్ని మనం తగ్గించవచ్చు మన స్వతంత్రతని మనం వినియోగించి. మనం ఇంకా చేయగలిగితే వేరే వాళ్ళ అని కూడా భక్తులను చేస్తే కృష్ణుడు ఇంకా దుఃఖాన్ని తగ్గిస్తున్నట్టు అవుతుంది. సో అందువలన కృష్ణుడికి భక్తులంటే చాలా ప్రియం. ఇందువలన వాళ్ళు భక్తులు అవడమే కాదు, వేరే వాళ్ళని కూడా భక్తులు చేస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా అయితే వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడు అందరినీ, ఆ భాగంలో దాంట్లో ఆ పనిలో వాళ్ళందరూ కూడా చాలా సహాయం చేస్తున్నారు కృష్ణుడికి. అందువలన కృష్ణుడు అట్లా వాళ్ళకి శక్తినిస్తాడు. హనుమంతుడు అంత శక్తిని ఎందుకు ఇచ్చాడు రాముడు? ఎందుకని హనుమంతుడు ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా అర్జునుడికి ఎందుకు ఆ శక్తిని ఇచ్చాడు కృష్ణుడు? భీష్ముని ఓడించడం ఎవరికి సాధ్యం కాదు, పరశురాముడే ఓడించలేకపోయాడు భీష్ముణ్ణి, కానీ అర్జునుడు ఓడించగలిగాడు. ఎందువలన? కృష్ణుడి వలన. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భక్తులు అనూహ్య రీతిలో ఊహించని విధంగా వాళ్ళు ఎన్నో ఎన్నో మిరాకిల్స్ చేయగలరు. వాళ్ళు చేస్తున్నన్ని మ్యాజిక్లు ఎవరు చేయలేరు. ఎందువలన? కృష్ణుడు ఆ శక్తినిస్తున్నాడు. సో మనం కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి, మనం భక్తులైతే మనం కృష్ణుడికి ఎంత ఆనందాన్ని ఇవ్వగలం. సో కాబట్టి మనం కేవలం నేను ఆనందంగా ఉంటాను భక్తి చేస్తే కాదు, కృష్ణుడికి ఏ విధంగా నేను ఆనందంగా ఇవ్వగలను, ఆ అవకాశం నాకుంది, ఆ అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి, ఈ భావంతో మనం చేసినట్లయితే చాలా తొందరగా మనం భక్తులు ఎదగగలుగుతాం. అండ్ కృష్ణుడి దుఃఖాన్ని ఎప్పుడైతే తగ్గిస్తామో మన దుఃఖం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా ఆయన పరమాత్మ రూపంలో మనను ప్రేమిస్తూ ఎంతో కాలం ఎంతో ఓపికగా మన వెంటే వస్తూ మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ మనం భక్తులు కావాలని ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం అనుకోవాలి, ఈ రోజు నుంచైనా నేను భక్తుని అవడానికి సీరియస్ గా ప్రయత్నిద్దాం. కృష్ణుడు ఇంత కమిట్మెంట్ తో ఇన్ని ఎంతో ఓపికగా ఎంతో క్షమిస్తూ ఇంత చేస్తూ ఉన్నాడు, నేను కనీసం ఈ ఆయన నామాన్ని అన్నా సీరియస్ గా చేయాలి, ఆయన భక్తిని నేను సీరియస్ గా తీసుకోవాలని మనం కమిట్మెంట్ తీసుకోవాలి. ఏదో ఒక రోజు కమిట్మెంట్ తీసుకోవాల్సిందే, ఈ జన్మలో కాదు, 10 జన్మల తర్వాత అయినా 100 జన్మల తర్వాత అయినా చివరికి ఎట్లయినా సరే మనం భక్తులు అవ్వాల్సిందే. ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని మన షో చేసినా గానీ, ఎంత చేసినా గానీ చివరికి అక్కడే రావాల్సిందే. సో అదే తొందరగా వస్తే మంచిది, అది సంగతి. హరే కృష్ణ, నేను ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఐఎమ్ నాట్ మ్యాచింగ్ ద క్వశ్చన్ అని మీరు 2 పాయింట్లు చెప్పారు, మళ్ళీ చెబుతారా? ఫస్ట్ పాయింట్ వేరే వాళ్ళు ఎవరని చెప్పండి, ఎవరికి అర్థమైందా క్వశ్చన్, అర్థమైన వాళ్ళు ఎవరని చెప్పండి. ఫస్ట్ పాయింట్ నేను చెబుతాను, ఎవరైతే దూషిస్తూ ఉంటారో, ఎవరైతే గురువుని సేవించరో, ఎవరైతే ఇది, సో అటువంటి వారికి మనం భగవద్గీత బోధించకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఓకే నౌ రెండోది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ప్రహ్లాదుడు, ఆయనకు అనిపిస్తుంది నాకు ఎంతో బాధగా ఉంది, ఇక్కడ వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలంటే, వీళ్ళంతా ఈ ఇంద్రియ తృప్తిలో ఈ విధంగా ఉన్నారు, నాకు చాలా బాధగా ఉంది, వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి అంటే. సో ఈ రెండింటిలో ఏంటి అది? రెండు ఒకటే స్టేట్మెంట్. అప్పుడప్పుడు మనం కొడుకు చెబుతాం, చూడు నువ్వు ఇది కనుక చేయిపోయావు అనుకో నీకు దెబ్బలు పెడతాయి అని చెప్పి, ఇంకోసారి చెబుతాం చేయొద్దురా నాయన. సో ఒకే వ్యక్తి ఒక పర్పస్ ఒకటే, మన భక్తులను చేయటం, అదేనా? సో దానికి 2 రకాలు 3 తో చెప్పారన్నమాట. ఒకసారి హెచ్చరిస్తున్నారు వెళ్ళొద్దు, ఇంకోతోట ఎందుకు వెళ్తున్నావు అని చెబుతున్నారు, అంతే, అంతకంటే ఏం లేదు. భక్తుడు ఏమంటున్నాడు, వీళ్ళందరిని చూసి నాకు ఎంత జాలిగా ఉంది, వాళ్ళని అందరిని వదిలేసి నేను ఎట్లా వస్తానని. అంటే ఆయన ఏం చెబుతున్నాడు, వీళ్ళందరూ చూడు ఎంతో వాళ్ళు నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు మీరు బిడ్డ తప్పు చేస్తుంటే బాధగా ఉంటుంది, ఏం చేయలేకపోతూ ఉన్నాం. సో మళ్ళీ ఇంకో రకంగా ఏం చెబుతాం, వాళ్ళు హెచ్చరిస్తే అన్నా కానీ వాళ్ళు చేయకుండా ఉంటారని. సో కృష్ణుడు ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వాళ్ళకి భగవద్గీత చెప్పను అంటే ఏంటి, ఆ విధంగా అవ్వద్దు అని. భక్తులు కండి ద్వేషులు కావద్దు అని హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. చెబుతారు కదా, మీరు పాపం చేసినట్టయితే వాళ్ళని నేను ఎప్పటికీ కూడా అధమలోకాల్లోకి పంపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అనుకోవచ్చు, అరే కృష్ణుడు మనం ప్రేమించట్లేదా, ఎందుకు నరకానికి పంపిస్తున్నాడని. నరకానికి పంపించి మనం తెలుసుకుంటే ఈసారి మళ్ళీ నరకానికి వెళ్లకుండా ఉంటామని తండ్రి అనుకుంటారు కదా. ఓకే కాలని వాడికే తెలుసుకుంటాడు, ఏలు పెడుతున్నాను ఒక పిల్లాడు ఏమంటా, ఓకే కాలని వాడికే తెలుసుకుంటాడు ఒకసారి. సో కృష్ణుడు కూడా మనకి ఆ విధంగా సటిల్ బాడీలో కోటింగ్ వస్తుంది అనమాట. నేను ఫస్ట్ లో చెప్పాను ఒక పాయింట్ ఏమని, మనకు నిప్పులో పెట్టమంటే ఎందుకు భయం, ఆల్రెడీ ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా మనకు నరకానికి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తే ఈసారి మళ్ళీ ఆ పాపం చేయం, ఎందుకని అది కోటింగ్ ఉంటుంది అనమాట. సో అందువలన మన శ్రేయోభిలాషిగా, ఎందుకని చూడండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, కృష్ణుడు మనం ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ఫోర్స్ చేయడు, మనంతటా మనం తెలుసుకోవాలని చెప్పి ఇంత టైం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ప్రేమ అంటే నో ఫోర్స్, ఫోర్స్ చేస్తే ఇంకా ప్రేమ ఎట్లా అవుతుంది? బట్ మనం మనంతలకి మనం అనాలి, కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అందుకని ఏం చేస్తాడు కృష్ణుడు? మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, మనకి బోధిస్తాడు, చూడు ఇది నీకు ఎంత మంచిదో భక్తి చేయటం అనేది, బట్ నీ ఇష్టం. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పి ఏమన్నాడు, అర్జున నీ ఇష్టం నేను చెప్పానని, నువ్వే డెసిషన్ తీసుకున్నా. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంత క్లాస్ ఇస్తున్నాం, ఏమీ చేస్తాం, మనం బోధిస్తున్నాం, బట్ ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారనేది మనం ఫోర్స్ చేయలేం. ఫోర్స్ అంటే అది లవ్ కాదు, లవ్ అంటే మన యొక్క స్వతంత్రాన్ని మనకు వినియోగించే అవకాశం ఇస్తే అది ప్రేమ అంటారు. అందుకనే కృష్ణుడు ఇంటర్ఫీర్ అవ్వట్లేదు. భగవద్గీత చెప్పి ఆయన చెప్పలేదు నేను చెప్పినట్టు చేయాలని, నీ ఇష్టం అని చెప్పాడు. ఎందుకని నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నీకు అది అర్థమైతే నువ్వు చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. అదేవిధంగా మనకు భగవద్గీత ద్వారా కృష్ణుడు మనకు బోధించి మనకే వదిలేస్తున్నాడు. అదేవిధంగా కృష్ణుడు మనకు బోధిస్తున్నాడు, చూడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన అంటున్నాడు నీ ఇష్టం. ఇది ప్రేమంటే. ప్రేమంటే కేవలం ఎడ్యుకేషన్ ద్వారా మనం మార్చాలి వ్యక్తిని, ఫోర్స్ ద్వారా కాదు. మనం ఎంతమందిని కూర్చోబెట్టి భక్తి చేయించగలం? వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళకి నచ్చితే వాళ్ళే వచ్చి చేస్తారు. సో మనం జనరల్గా షార్ట్ కట్ అనమాట, మనం కొట్టో తిట్టో మనం చేయించాల్సింది చేయించాం అనుకుంటాం వేరే వాళ్ళ చేత, బట్ అది ఎప్పటికీ వర్క్ అవ్వదు. పిల్లలు ఇంకా పెరిగే కొద్దిగా వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. మనం చిన్నప్పటి నుంచి ఓన్లీ కొట్టి నేర్పిస్తున్నాను, కానీ వాళ్ళు రేపొద్దున ఇంకా పెద్ద పెత్తం కావాలి, ఆ తర్వాత ఇంకా కావాలి, తర్వాత వాళ్ళు అన్నిటికీ ఇమ్యూన్ అయిపోతారు, నువ్వు ఏది చేసినా కానీ వాళ్ళు అవునా కదా. బట్ అదే మనం ప్రేమతో ఆయన చెప్పామనుకు ఇది మంచిది కాదు, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, దీని వల్ల ఇట్లా వస్తుంది, అప్పుడు వాళ్ళు అంటారు మేము చెయ్యమని చెప్పి ఆ స్థితికి రావాలి. సో కృష్ణుడు కూడా ఆ విధంగా మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, కానీ మన ఎప్పుడు ఫోర్స్ చేయట్లేదు. అందుకోసం ఇంత టైం పడుతుంది ఎడ్యుకేషన్, ఎప్పుడు కూడా ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఫోర్స్ తొందరగా అవుతుంది, కానీ అది చివరికి బ్రేక్ అవుతుంది. బట్ మనం మెల్లగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చైతన్యం కనుక మనం వాళ్ళని మెచ్యూర్ చేసి వాళ్ళని బాధ్యతాయుతంగా చేస్తే వాళ్ళంతా వాళ్ళే చెబుతారు నేను కృష్ణ భక్తిని అవుతానని. సో కృష్ణుడు చేస్తుంది అది, అందుకని ఇంత టైం పడుతుంది అదనమాట. సో కృష్ణుడు మనం లాలించి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎట్లా భక్తులను చేయాలని, బట్ ఆయన మాత్రం పేషెంట్గా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు నువ్వు మారితే అప్పుడు మారు అని. ఎందుకని అప్పుడు స్వీట్ మార్పు వస్తుంది మనంతరకు. మనం నేను కృష్ణుడు భక్తుడు కావాలి, కృష్ణ నువ్వు నన్ను స్వీకరించు అని మనం అప్పుడు ప్రాధాన్యపడతాం కృష్ణుడికి, నేను ఎన్నో తప్పులు చేశాను అని చెప్పేసి. ఆ స్వీట్ మార్పు కోసం కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫోర్స్ చేయాలంటే ఆయన పెద్ద కష్టం కాదు, బట్ అది పద్ధతి కాదు. మనం రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆయన, కృష్ణుడు మనం రెస్పెక్ట్తో చూస్తున్నాడు, గౌరవంగా మనం గౌరవిస్తున్నాడు కృష్ణుడు. నీ ఇష్టం, నీ ఒపీనియన్, నువ్వు స్వతంత్రుడివి అని చెప్పేసి. చూడండి ఎంత కృష్ణుడు క్యారెక్టర్ చూడండి, ఎంత హయ్యో, ఆయన ఎంత గొప్పవాడో చూడండి. మనకి ఇన్ని చేసి కూడా ఆయనే అటాచ్ అవ్వలేదు. మీ ఇష్టం, ఎప్పుడు మారుతానంటే అప్పుడు మారండి, ఎన్ని జన్మలు తీసుకుంటా అంటే ఎన్ని జన్మలు తీసుకోండి, నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. మనమేం టేకింగ్ దాని అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నాం, అది పద్ధతి. మనం టైం వేస్ట్ చేయకూడదు, తొందరగా శరణాగతి పొందాలన్నమాట. టైం రన్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది ఇట్లా టైం వేస్ట్ చేస్తా ఉన్నాం. హరే కృష్ణ 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 హరే హ